The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. పొద్దున లేస్తూనే ఒక షాకింగ్ న్యూస్తో, అంటే లేస్తూనే అంటే మరీ అంత లేట్గా ఏం లేవలేదు, బట్ యా షాకింగ్ న్యూస్తోటే ఒకసారి మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. జయప్రకాష్ రెడ్డి గారు ఇక మన మధ్య లేరు అని తెలిసి, ఆయన గురించి అంటే ఫస్ట్ అసలు అది వినగానే ఎన్నెన్ని సీన్లు అలా కళ్ళ ముందు అలా ఒక ట్రైలర్ లాగా వెళ్ళిపోయినాయి. 74 ఏళ్ళు, గుంటూరు విద్యానగర్లో ఉంటున్నారు, ఇవాళ మార్నింగ్ హార్ట్ అటాక్తో బాత్రూంలోనే పడిపోయారంట. 1946 మే 8 ఆయన పుట్టారు. ఆయన గురించి మనం మామూలుగా ప్రతిసారి ఎవరన్నా ఒక సెలబ్రిటీ చనిపోయినప్పుడు ఏదో వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ నాకు నేను ఈయనని చాలా దగ్గర నుంచి చూశాను 3-4 సార్లు, అందుకే నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. అంటే సినిమాల్లో చూసినటువంటి ఏదైతే ఒక వైలెంట్ క్యారెక్టర్ ఉందో దానికి టోటల్ యాంటీగా ఉంటారు ఆయన. ఎంత యాంటీ అంటే అసలు ఇంత మంచి వ్యక్తి అంటే బయట మీరు యు కాన్ జస్ట్ ఈవెన్ ఇమాజిన్, అరే సినిమాల్లో ఈయననా ఇట్లాంటి విలన్ పాత్రలు వేసేది అని. అలాంటి మనిషి ఇప్పుడు మన మధ్య లేరంటే కొంచెం బాధగా ఉంది. ఆయన నాటకాలకి నేను వెళ్ళాను విజయవాడలో, అలాగే ఆయనని ఇంటర్వ్యూ చేశాను. ఇలా నాకు ఆయనతో 2-3 సార్లు కొంచెం మంచి ఇంటరాక్షన్ ఉంది కాబట్టి నాటకం అనగానే ఎక్కడికైనా సరే వచ్చేసి ఆ నాటకం వేసేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఏదో నేను ఇప్పుడు సెలబ్రిటీని అయిపోయాను, చాలా బిజీగా ఉన్నాను సినిమాల్లో కాబట్టి నాకు నాటకాలతో పని లేదు అని ఏ రోజు అనుకోలే. విలన్గా ఎంత భయపెట్టారో హాసనటుడిగా అంతా నవ్వించారు. అసలు కిక్ సినిమా తీసుకోండి, ఒక కామెడీ పోలీస్ క్యారెక్టర్, అలాగే మన ఇది దాని పేరేంటి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది ఆనందం, అందులో కూడా అసలు ఈ సెట్టింగ్ అంతా నువ్వే చేసావేంట్రా. అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన రైమింగ్ ఉంటుంది దాంట్లో. సాధారణంగా ఎవరు డైలాగ్స్ చెప్పినా కూడా డైలాగ్స్ చెప్తారు, దాంట్లో చాలా రకాల మాడ్యులేషన్స్ ఉంటాయి. ఈయన డైలాగ్ డెలివరీలో మాడ్యులేషన్తో పాటు ఒక రైమింగ్ ఉంటుంది. కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం వీరారెడ్డి పల్లెలో పుట్టారు. వాళ్ళ నాన్న పోలీస్, నెల్లూరు జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. అక్కడే అక్షరాభ్యాసం అదే జరిగింది. అప్పట్లో ఆ నెల్లూరు యాసని బాగా వంట పట్టించుకున్నారు. నెల్లూరు అంటే ఆబ్వియస్లీ రాయలసీమ. ఆ తర్వాత స్కూల్లో స్నేహితులు, టీచర్స్, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ మాటలు వినడం వల్ల తొందరగానే ఆ యాస వచ్చేసింది. ఆ తర్వాత మీరు రెడీ కానీ తర్వాత బోల్డ్ అనే మూవీస్లో ఆయన రాయలసీమ యాసకే ఎక్కువ ఫేమస్. ప్రేమించుకుందామరా కానీ, ఒక ఫ్యాక్షనిస్ట్గా అలా. సో ఆ రాయలసీమ యాసకి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది అందుకే చెప్తున్నాను. నెల్లూరులో ఆ యాసను వంట పట్టించుకున్నారు. ఆ తర్వాత పైగా ఏంటి, తనకి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ. ఏదన్నా వింటే టప్మని ఇట్లా పట్టేస్తారు. కొంచెం హాలిడేస్ అవి వచ్చినప్పుడు వాళ్ళ ఊళ్ళో ఉన్న అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తే అక్కడ రాయలసీమ యాస ఈజీగా వచ్చేసేది. ఆయన ఎప్పుడు అంటుండేవాళ్ళు, నిజానికి రాయలసీమ భాషలో ఒక రకమైన లయ ఉంటుందమ్మా, ఏమిరా ఏం చేస్తాండావు ఏడకి పోతాండావు అని. అలా ఆయన అది మళ్ళీ అలా ఇమిటేట్ కూడా చేసి చెప్పేవాళ్ళు. అలా మాట్లాడుతుంటే ఒక రకమైన ఒక రిధమ్, ఒక రైమింగ్ ఇది ఉండేది, ప్యాటర్న్ ఉండేది. అది తనకి చాలా అట్రాక్టివ్గా అనిపించిందిట. పైగా వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్స్ అయినవి కూడాను అనంతపురం, కర్నూలు, కడప, పొద్దుటూర్లలో అలా 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 ట్రాన్స్ఫర్లు అయినప్పుడు అలా మారుతూ ఉండడం వల్ల మొత్తం ఎక్కువ అంతా రాయలసీమలో ఏ మూల ఎట్లాంటి యాసతో మాట్లాడతారనేది కూడా చాలా పర్ఫెక్ట్గా మొత్తం తెలిసింది ఆయనకి. సో ప్రతి ఒక్క చోట ఆ ఊర్లో ఉన్న ప్రత్యేకమైన మాండలికం ఏదైతే ఉందో అది చక్కగా వంట పట్టింది. ఆ తర్వాత పై చదువులకి గుంటూరు ఏసీ కాలేజీకి వెళ్ళారు. అక్కడి యాస మీద కూడా ఒక పట్టు వచ్చింది. బీఈడీ కూడా అక్కడే చదివారంట. కొన్నాళ్ల తర్వాత వాళ్ళ నాన్నగారు డిఎస్పి హోదాలో నల్గొండకు బదిలీ అయ్యారు. అక్కడే తాతయ్య కోసం అని ఒక పొలం కొని అందులోనే ఇల్లు కూడా కట్టారట. అప్పటికే ఆయనకి పెళ్ళైందట జయప్రకాష్ రెడ్డి గారికి. అయితే గుంటూరు పురపాలక పాఠశాలలో టీచర్గా చేస్తుండేవారట. నాన్న కోసం ఎప్పుడైనా నల్గొండ వచ్చి వెళ్తుండేవాళ్ళట. ఆయనకి కొడుకు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ నాన్న తనతోనే ఉంచేసుకున్నారట ఆ కొడుకుని. దాంతో అబ్బాయిని చూడటం కోసం అని చెప్పి నల్గొండ వెళ్ళొస్తుండేవాళ్ళట. అక్కడ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరితో మాట్లాడటంతో తెలంగాణ భాష మీద కూడా పట్టు దొరికింది. ఆ భాషలో మాట్లాడుతుంటే అది అవతల వాళ్ళకి అరే వీడిది మనదే మన ప్రాంతమే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది చూసారా. ఆ టైప్లో ఆ అనుబంధం అలా కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. అందుకే అక్కడి వాళ్ళ యాసతో మాట్లాడటం అనేది తను అలా అలవాటు చేసుకుంటూ అలా మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి భాషతో ఆయనకి ఒక రకమైన అనుబంధం ఏర్పడింది. అందుకే అంత ఫ్యాన్ బేస్ కూడా ఉంది. పైగా చిన్నప్పటి నుంచి కూడా నాటకాలంటే విపరీతమైనటువంటి ఇష్టం ఉండేది ఆయన. మూవీస్లోకి వచ్చినా కూడా అందుకనే నాటకాలను మాత్రం ఏ రోజు వదిలిపెట్ల. ఎప్పుడు చిన్నప్పుడు అంటే అనంతపురం శ్రీ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ ఒక సైన్స్ టీచర్ ఉండేవారట గుండాచారి అని. ఆయన చక్కగా చదువు చెప్పేవాళ్ళు. పైగా ఈ ఆర్ట్స్కి తర్వాత మన ట్రెడిషన్ అండ్ కల్చర్కి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. ఆయన ఏంటంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్కి ఆయన ఇన్ఛార్జ్, నాటకాలు అవి వేయించేవాళ్ళట. ఒకసారి ఈయనకి ఈయన ఫ్రెండ్కి నాటకం వేయాలనిపించి తెలుగు వాచకంలో ఉన్న దుర్యోధన గర్వభంగం పాఠాన్ని పూర్తిగా బట్టి పట్టేసి ఈయనేమో భీముడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో దుర్యోధనుడు అలా వేషం వేశారట. ఆ గుండాచారి మాస్టర్ ముందుకెళ్ళి వాళ్ళు బట్టి పట్టిన పాఠం మొత్తాన్ని వాళ్ళ వర్షన్లో ఎవరి వర్షన్లో వాళ్ళు వాళ్ళ స్టైల్లో దాన్ని అప్పచెప్పారట. అది మొత్తం అయ్యేదాకా కింద పైన చూసి అసలు ఓ తిట్టేశారంట. ఇంకో తూరి నాటకం అని వస్తే కాళ్ళు ఇరక్కొడతా అన్నారట. దెబ్బకి అక్కడి నుంచి పారిపోయి అదొక అవమానంగా ఫీల్ అయ్యారట. ఈయన మూడు రోజుల వరకు అలాగే ఏడుస్తూనే ఉన్నారట. అసలు ఎందుకు కాదనాలి, మేము బాగానే చెప్పాం కదా, ఏంటి ప్రాబ్లం, ఎందుకు వద్దన్నారు అనే ఒక కోపము ఆ రోషము పౌరుషము వచ్చిందట. లాభం లేదు, ఎలాగైనా సరే నాటకాలు వేయాల్సిందే అని, 10 మంది మెప్పు పొందాల్సిందే అని, ఒక నేను అందరిలోకి అలా లైమ్ లైట్లో ఉండాలి అని ఒక పట్టుదల పెరిగిందట. ఆ తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఉన్నప్పుడు ఒక సీనియరు నాటకంలో వేషం వేస్తావా అని అడిగట. వెంటనే ఓకే అనేశారు. ఇది ఆడవేషం బాబు అన్నట్ట. అయినా నో ప్రాబ్లం అని ఒప్పేసుకున్నారట. పాటలు ఆటలు అన్నీ నేర్పించారట. ఆ నాటకం పేరు స్టేజ్ రాచరికం. రాజు, రాణి, సేవకి, సేవకుడు మాత్రమే పాత్రధారులు. అందులో ఈయనది సేవకి పాత్ర. ఆ నాటకం అయిపోయాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారట. 3-4 రోజుల తర్వాత నోటీస్ బోర్డు చూసి షాక్ అయ్యారట. యూనివర్సిటీ వాళ్ళు ప్రకటించిన బహుమతుల్లో ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి అని రాసిందిట. ఇంకా అంతకన్నా ఆనందం ఏముంటుంది అసలు. ఆ రోజు ఆనందం అంతా ఇంత కాదుట. అప్పటి నుంచి నాటకాలు వేయటం వేయించడమే పనిగా పెట్టుకున్నారట. కాలేజీలో ఏదైనా కార్యక్రమం ఉందంటే చాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏమున్నా తననే చూసుకోమనేవాళ్ళట. 3 ఏళ్లలో కాలేజ్ స్టార్ అయిపోయారట ఆయన. ఎస్పెషల్లీ నాటకాల్లో హాస్య పాత్రలు ఎక్కువగా వేసేవాళ్ళట. ఎందుకంటే రమణారెడ్డిలా పొడువుగా సన్నగా ఉండేవారట అప్పట్లో. దాంతో హాస్యం ఆటోమేటిక్గా బాగా పండేదిట. పైగా వాళ్ళ నాటకాల్లో అన్ని రకాల యాసల్ని చొప్పించడం, ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఆ నాటకాలను వదులుకోకపోవడం, ఆ ప్రేమ అలా ఉండిపోవడం. పైగా ఈయన ఎంత బాగా యాక్ట్ చేసేవాళ్ళంటే వీళ్ళ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ పై ఆఫీషియల్స్ అందరూ కూడాను వాళ్ళు బాగా ప్రోత్సహించడం, రకరకాల పరిషత్తుల్లో సమాజాల్లో కలిసి పనిచేయటం, ఈవెన్ సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత కూడా వదలలేదుట నాటకాల్ని. జేపీస్ అని చెప్పి నెల నెల నాటక సభ పేరుతో ఒక సమాజాన్ని స్థాపించి ఇవాల్టి వరకు కూడాను ఆయన నాటకాల్ని అలా పోషిస్తూ వచ్చారు. మరి సినిమాల్లోకి రావటం ఎలా తటస్థించింది అనేది కూడా చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. తెలుగు జాతి భావి కాంతి బాలలే
సుమా.
ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది.
ఆకలి లేని శోకము లేని లోకము కావాలి, కలిసి ఆనందంతో ముందుకు పోవాలి. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది, సమ్మతమన్నది మనలో ఉంటే శాంతి సుఖముంది.
మతముల కోసం సతమతమైతే గతి ఇక ఏముంది, సమ్మతమన్నది మనలో.
నాదనుభావం వృధా నరుడే వానరుడవుతాడు, సోదర భావం కుదిరిన నాడే మానవుడవుతాడు. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెర దిగియే తీరు.
మాటలతోటి బూటకమాడి దాటుకుపోలేరు, నాటకమున ఏ నాటికి అయినా తెర దిగియే తీరు.
వంచన చేసి సంపాదించేదంతా దండుగరా,
మంచిని
పెంచి ప్రేమను పంచే బ్రతుకే పండుగరాతరా, ముద్దులా మూతరా. తెలుగు మాటతో సమానమేదురా, ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడుచుకో.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చలాకీ చలాకీ మాటలతో, మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకీ. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6:30 to 7:30.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మరి జయప్రకాష్ రెడ్డి గారి సినిమా ప్రవేశం ఎలా జరిగింది, అనేది ఇప్పుడు చెప్తాను. వాళ్ళ నాటకాలకి ఆదరణ ఎక్కువ ఉండదని చెప్పాను కదా, ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రదర్శనలు ఇవ్వడము, అక్కడ లోకల్లోగా ఉన్నటువంటి ఆఫీసర్స్ పొలిటీషియన్స్ వాళ్ళు వచ్చి చూడటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఊరేని చెప్పిన నల్గొండలో దివాకర్ బాబు రాసిన గప్చుప్ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారట. దానికి దాసరి నారాయణరావు గారిని ఇన్వైట్ చేశారు. ఆయన రావడం అయితే వచ్చారు, కానీ ఏదో పని ఒత్తిడితోటి ప్రదర్శన స్టార్ట్ కాకముందే వెళ్ళిపోబోయారట. నాటకాల నుంచి వచ్చిన మీరే ఈ నాటకం చూడకుండా వెళ్తారని నేను అనుకోవట్లేదండి అని ఈయన అన్నారట. జేపీ గారు అనేసరికి ఇంకా ఆయన వెళ్లకుండా ఆగిపోయారట. భలేగా ముందరకాళ్ళకు బంధం వేసావయ్యా అంటూ కూర్చున్నారట. నాటకం మొత్తం చూసి అభినందించారట. అంతేకాదు రామానాయుడు గారికి పరిచయం కూడా చేశారట. హైదరాబాద్లో నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు వీళ్ళ నాటకాన్ని ప్రదర్శించారట. అది చూసి నచ్చిన తర్వాత అలా బ్రహ్మపుత్రుడు చిత్రంలో ఫస్ట్ అవకాశం వచ్చింది. తర్వాత ఏవో కొన్ని కపుల్ ఆఫ్ ఛాన్సులు వచ్చినా కూడా ఆదాయం తక్కువ, అప్పులు పెరిగిపోవడం, అలా 9 ఏళ్ళు గడిచిన తర్వాత ఇలా అయితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను అని వచ్చి మళ్ళీ టీచర్గా జీవితాన్ని స్టార్ట్ చేశారట. మార్నింగ్ 6 నుంచి ట్యూషన్స్ చెప్పడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ నైట్ 9 వరకు ట్యూషన్స్, అలా 3 ఏళ్ళు చేయడంతో కొంతవరకు అప్పులు తీరినాయి. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు రామానాయుడు గారు కలిశారట. అప్పుడే ప్రేమించుకుందాన్ రాలో విలన్ పాత్రకి ఎంపికయ్యారట. ఇహ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఒకసారి అసలు అంటే ఈయనకి ఛాన్స్ వచ్చింది, కానీ అసలు ఫస్ట్ దానికి అనుకున్నది ఎవరినో తెలుసా? నానా పాటేకర్నిట ప్రేమించుకుందాంలో విలన్గా. చూడండి డెస్టినీ ఎలా డిసైడ్ చేస్తుందో. ఏ మాటకు ఆ మాట, ఖచ్చితంగా నానా పాటేకర్ గొప్ప యాక్టరే, అందులో డౌటే లేదు. కానీ ఈయన గనక మనకి ఇండస్ట్రీకి పరిచయం అవ్వకపోయి ఉంటే మనం ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్ని మిస్ అయ్యేవాళ్ళం కదా. మళ్ళీ ఎప్పుడు ఎందులో ఛాన్స్ వచ్చేదో, కానీ మొత్తానికి అది మాత్రం ఈయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అయితే ఆ సినిమాలో ఆ రాయలసీమ యాస మీకు గుర్తుంటే కనుక చాలా కష్టపడ్డారంట. దానికోసం ఎన్ని నోట్స్లు రాసుకున్నారో అసలు లెక్కే లేదుట. అది అసలే విలన్ పాత్ర. ఎక్కడా నవ్వు అనేది ఉండకూడదు, భయపెట్టినట్టుగా ఉండాలి. సినిమా టోటల్గా గంభీరంగా అలాగా ఉండాలి. అండ్ అదే విషయము పరుచూరి బ్రదర్స్కి చెప్పారట, దానికి డైలాగ్ రైటర్స్ వాళ్లే కాబట్టి. అయితే దానికి తగ్గట్టు కొంచెం రాయలసీమ యాస ఉంటే బాగుంటుంది అంత గంభీరంగా ఉన్నప్పుడు అని అనిపించిందిట. అప్పటి వరకు ఎవరు కూడా ఎక్కడా వాడలేదు కాబట్టి సినిమాల్లో అదే విషయాన్ని చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారట. దాంతో కొంచెం టైం తీసుకుని కర్నూలు నంద్యాల వైపు వెళ్ళి ఒక టేప్ రికార్డర్ని జేబులో పెట్టుకొని రికార్డ్ బటన్ నొక్కి అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళట. టీ కొట్టు దగ్గర, ఎరువుల దుకాణం దగ్గర, బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్లో, ఇట్లా అన్ని చోట్ల. అయితే అంటే వివిధ సందర్భాల్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది నోట్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళట. అలా రాసుకున్నదంతా కూడా పరుచూరి ప్రదర్శనకి చూపించటం. పైగా అప్పట్లో వాళ్ళు ఏమో తీరిక లేకుండా ఉన్నారు కదా, అందుకని ఈయన స్పెషల్గా అభ్యర్థించేసరికి ఈయన డైలాగ్స్ని ఒక పూట ముందు ఇచ్చేవాళ్ళట. అప్పుడు ఆ డైలాగ్స్ని రాత్రంతా కూర్చుని వాటిని సీమ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకుని సాధన చేసేవాళ్ళట. అందుకే ఆ పాత్రకు అంత పేరు వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు అంత కమిట్మెంట్తో లేరు, అది వేరే విషయం. సెట్కి వెళ్ళే వరకు కనీసం వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అప్పటికప్పుడు ఏదో అలా ప్రాక్టీస్ చేసేయడం, నటించేయడం అంత చాలా అంటే మెటీరియలిస్టిక్గా ఉంది, చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నది. ఇప్పుడు ఆయనకు అప్పట్లో ఆ భాష మీద పట్టు ఇష్టం వల్లే ఇంకా తన వంతు కృషి చేయటం. ఇప్పటికీ కూడాను ఏదైనా కొత్త పదాలు తెలిస్తే రాసుకోవడం, ఏదైనా మంచి కవిత్వాలు సామెతలు ఎక్కడన్నా కనిపిస్తే వాటిని ఒక దగ్గర నోట్స్ లాగా పెట్టుకోవడం, ఆయన నాటకాల్లో కొత్త మాటలు కొత్త పదాలు ఉండేలా చూసుకోవడం, ఖాళీ టైం దొరికితే చాలు తలకాయతలు ముందేసుకుని ఏదైనా రాసుకోవడం ఆయనకు అలవాట. ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ కూడాను పుస్తకాలేట ఎక్కువ. ఆయన చదివే పుస్తకాలు కూడాను చాలా అసలు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉండేవి, ఫన్నీగా ఉండేవి. అలా అంటే ఎప్పుడూ కూడాను అలా టైం వేస్ట్ చేస్తూ ఏ రోజు కూర్చోరట. చెప్పాక తెలుగు పిచ్చివారని, ఆ పుస్తకం ఈ పుస్తకం కానీ లేకుండా అన్ని చదివేస్తారట. టైం దొరికితే చాలు, ఏదైనా పజిల్స్ నింపడం, పద వినోదం లాంటివి, అలాగే పాలగుమ్మి పద్మరాజు రచనలు అలాంటివి చదవటం. ఆయన రచనల్లో కొంచెం ఈ ఫిక్షన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బయటి సంఘటనల్లో నుంచే కథలు వస్తాయి, బట్ వాటికి ఫిక్షన్ జోడిస్తారు పర్ఫెక్ట్ పాళ్ళల్లో. అలాగే దర్శకుడు వంశీ రచనలు ఆయన సైలెంట్ ఇష్టంట. మా పసలపుడి కథలు ఎస్పెషల్లీ ఆయన గోదావరి గురించి వర్ణించే విధానము, అలాగే ఆయన పాత్రలకి పెట్టే ఇంటి పేర్లు, పొట్టి పేర్లు, ముద్దు పేర్లు ఉంటాయి కదా, నారా సుబ్బిగాడు, పాతాళం వెంకయ్య ఇలాంటివి, అలాంటి పేర్లు కాయినింగ్ ఒకటి. తర్వాత అసలు గోదావరి గురించి వర్ణిస్తే ఆ పరవళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోయినట్టే అనిపిస్తుందని అన్నారు. పైగా డాక్టర్ నక్కా విజయరామరాజు గారి భట్టి ప్రోలి కథలు అవి కూడా చాలా బాగుంటాయని చెప్పారు. ఇంకోటి ఏంటంటే, మరి మూవీ ఆర్టిస్ట్ అయిపోయి అంత బిజీ అయిన తర్వాత కూడా స్టిల్ ఆయనకి నాటకాల మీద ఉన్నటువంటి ఇష్టం గురించి ఆయన అంటే కొన్ని వేల నాటకాలు ప్రదర్శనలు ఇచ్చారు ఆయన, ఇంకా నిన్నటి వరకు ఇవాళ వరకు కూడా ఇస్తూనే ఉన్నారు. సినిమా రంగం అన్నం పెట్టింది, దాన్ని గౌరవిస్తారు. అలాగే నాటకాలు వేయటం అనేది ఆయన అభిరుచిట, అందుకే ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండాలని కోరుకుంటూ ఆ విషయంలో ఒక నిత్య విద్యార్థి లాగా ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉంటారట. రంగస్థలాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతో నాటకాలు వేస్తారట. దానివల్ల అసలు ఆయనకేం ఆదాయం ఉండదు. ఆయన ఏంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేసిన నాటకాలు వాటికి ఆయన ఏ రోజు కూడాను అసలు దానికి ఛార్జ్ ఏమీ చేయలేదట. మళ్ళీ ప్రజల దగ్గరికి చేరువవ్వాలి అంటే నాటకాలే బెస్ట్ అనేది ఆయన ఉద్దేశం. వీలైనన్ని ప్రాంతాల్లో నాటకాలు ప్రదర్శించాలని అనుకుంటూ అసలు ఆదాయం ఉన్నా లేకపోయినా దట్ డజంట్ రియలీ మ్యాటర్ అన్న ఉద్దేశంలోనే ఉండేవారట. అండ్ ఈ విషయంలో ఆయనకి స్ఫూర్తి నాగభూషణం గారు. నాగభూషణం గారు రక్త కన్నీరు నాటకం వేస్తే జనం కిటకిటలాడిపోయేవాళ్ళట. తీరిక దొరకని టైంలో కూడా అంటే అంత టాప్ నాచ్ కెరీర్లో కూడా ఆయన నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నాటకాలకే డేట్స్ ఇచ్చేవాళ్ళట, నో షూటింగ్స్ ఎట్ ఆల్. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ భాష, అక్కడ రాజకీయాలు, అక్కడ ప్రముఖ వ్యక్తుల గురించి అధ్యయనం చేసి ఆయన డైలాగుల్లో ఆ నాటకాల్లో ఆ విశేషాలను చొప్పించేవాళ్ళట. అలా ఆయనకి ప్రజలకు దగ్గరయ్యారట నాగభూషణం గారు. అందుకే జేపీ గారు కూడా ఆయన స్టైల్ ఆఫ్ నాటకాలంటే ఇష్టము, ఆయన అంటే ప్రత్యేకమైన గౌరవము ఉన్నాయట. ఇక ఈయన అలెగ్జాండర్ నాటకం గురించి అయితే బోలెడంత మంది చాలా రకాలుగా దాని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ దాని ప్రేక్షకులు దానికున్నారు. ఈ తరం వాళ్ళని అనుసంధానిస్తూ స్వర్గీయ పూసలు గారు రాసినటువంటి నాటకం అది, 100 నిమిషాలు ఈయన ఒక్కరే చేశారు ఆ నాటకం. అందులో రిటైర్డ్ ఒక ఆఫీసర్ పాత్ర జేపీ గారిది. రకరకాల సమస్యలతో జనాలు ఫోన్ చేస్తుంటే దానికి సొల్యూషన్ చూపిస్తూ ఉంటారు ఈయన. ఆ సమస్యలు చాలామంది జీవితాల్లో ఉన్నట్టు అనిపిస్తుందంట. అంటే మా ఇంట్లో ఇది ఈ సమస్య ఉంది, నా చుట్టూ ఇది ఉంది అని అనిపించేటట్టుగా, ఇది నేను ఇంతకుముందు ఇలాంటి సమస్యను నేను ఫేస్ చేశాను అన్నట్టు. దానివల్ల అందరూ ఆ నాటకానికి వెంటనే కనెక్ట్ అవుతారు. అండ్ ఒకసారి ఏమైందంటే, ఈ నాటకం వేస్తున్నప్పుడు ఒక చోట గుండెపోటు వచ్చినట్టుగా నటించాలి ఆయన. ఒకసారి అలాగే నటిస్తుంటే ఎదురుగుండా కూర్చున్న ఆవిడ ఏడుస్తూ అరవడం మొదలుపెట్టారంట. అయ్యో వచ్చింది ఎవరైనా కాస్త పట్టించుకోండి అని. ప్రేక్షకులు అంతలా లీనమైపోతారంట నాటకం వల్ల. అలాంటి నాటకాల వల్ల తప్పకుండా నాటక రంగాన్ని బతికించుకోవచ్చు అనేది ఈయన ప్రగాఢ విశ్వాసం. అండ్ అలాంటి నాటకాల వల్ల కళాకారులు కూడా కడుపు నిండా తినడం సాధ్యమవుతుందంటారు ఆయన. అందుకే ఎంత పేరు వచ్చినా ఎంత డబ్బు వచ్చినా నాటకాలను మాత్రం చివరి శ్వాస వరకు ఆయన అలాగా పట్టుకునే ఉన్నారు. ఇంకా బోలెడన్ని విశేషాలను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
What's up my crazy listeners and crazy callers? అందరూ మంచిగా ఉన్నారా? నేను మీ ఎక్స్ప్రెస్ రాజా శశాంక్ వచ్చేస్తున్న మళ్ళీ రచ్చ లేఖనికి మైండ్ మీడియా, మన అందరి మీడియాల ది వాయిస్ ఆఫ్ నేషన్ అనుకుంటూ. ఇక సేమ్ క్రేజీ టాపిక్లు, క్రేజీ ఆన్సర్లు, క్రేజీ మెట్రో పంచ్లు, అరే ఏక్ సే ఏక్ జోకులు తీసుకొని ఇక మొత్తం క్రేజీనెస్తో 7 గ్యాప్ తర్వాత క్రేజీనెస్ అనే మెడిసిన్తో మీ ముందుకు వచ్చేస్తున్న మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే 7:30 PM టు 8:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే 7 AM టు 8 AM పసిఫిక్ స్టాండర్డ్ టైం. లేట్ ఎందుకు? డౌన్లోడ్ చేసుకోండి మన మైండ్ మీడియా యాప్ని. ఇక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేయనికి యుఎస్ నుంచి అయితే 484-364-3471, ఇండియా నుంచి అయితే 9888-555-672, స్కైప్ నుంచి అయితే mind.media అనే యూజర్తో కాల్ చేసేయచ్చు.
చలాకీ చలాకీ మాటలతో మీరు కోరుకున్న పాటలతో, విప్పండి అంటూ పొడుపు కథలతో, కడుపుబ్బా నవ్వించే జోకులతో, అల్లరి అల్లరి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ స్వచ్ఛమైన తెలుగు భాషలో వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మెస్మరైజింగ్ షో. మస్తీ చేద్దామంటూ మారో మస్తీ మారో అంటూ వచ్చేస్తుంది మీ అల్లరి పిల్ల ఆర్జే చౌకి. Stay tuned to Mind Media, the voice of India. Monday to Friday evening 6:30 to 7:30.
నమస్కారం, నేను మీ వల్లభదాస్ దయానంద్. మంచి మాట శీర్షికన సనాతన భారతీయ నీతిశాస్త్ర సాహిత్యం నుండి మీకోసం ప్రియమైన మా మైండ్ మీడియా శ్రోతలకు నేటి సుభాషితం కార్యక్రమాన్ని అందిస్తున్నాం. ఈ సరళ కమనీయ సుభాషితాలు పిల్లలకు పెద్దలకు అనునిత్యం పాడుకోదగ్గ, పాఠించదగ్గ తీయతీయని మాటలు. వినండి, వినిపించండి మైండ్ మీడియా నేటి సుభాషితం. భర్తృహరి, విదురుడు, చాణక్యుడు, వేమన మొదలగు మహానుభావులెందరో తమ అనుభవం ద్వారా తెలుసుకున్న ఎన్నో నిత్య సత్యాలను, లోకపోకడను భావితరాల శ్రేయస్సు కొరకై తీయతీయని గుళికల రూపంలో అందించే నెపంతో కమ్మనైన చిన్న చిన్న శ్లోకాలు పద్యాల రూపంలో మనకందించారు. ఈ అమూల్యమైన నీతిశాస్త్రం నుండి రోజూ ఒక శ్లోకం లేదా పద్యం సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మీకందించే ప్రయత్నమే మా ఈ మైండ్ మీడియా శ్రోతలకు అందించే నేటి సుభాషితం. ఆనందించండి, ఆస్వాదించండి.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో జేపీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పగా ఇదివరకు టీచర్గా కూడా చేశారని, అయితే ఆయన ఉద్దేశంలో టీచర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అనే విషయం గురించి వస్తే, ఆయన టైంలో అయితే కనుక స్టూడెంట్స్ ఎట్లా ఒకవేళ లోగా అనిపిస్తే వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కొంచెం వాళ్ళకి పాఠాలు అవి చెప్పేవాళ్ళట. బట్ ఇప్పుడు కొంతమంది టీచర్లే కామాంధులుగా పరివర్తించడం నాకు చాలా బాధ అనిపిస్తుందంట. మనం చాలా విలువల్ని కోల్పోయాము. స్టూడెంట్స్ కూడా ఏదో పెద్ద జీవన లేకుండా అలాగ జాంబీస్ లాగా మార్కుల కోసం స్ట్రైవ్ చేస్తున్నారు, తప్ప ఎక్కడ నాలెడ్జ్ కోసం స్ట్రైవింగ్ లేదు. చాలా ఆర్టిఫిషియల్గా నేర్చుకుంటున్నారు, ఏదో ర్యాంకుల కోసమే అన్నట్టుగా, దే ఆర్ మింటింగ్ ర్యాంక్స్ అంతే అన్నట్టుగా ఉన్నది అని చెప్తూ, ప్రాక్టికల్ చదువులు చెప్పే సంస్కృతి ఇప్పుడు పోయింది. మా టైంలో అయితే మేము సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి చూపించేవాళ్ళము. అప్పట్లో వాళ్ళ స్టూడెంట్స్ని ఆయన బయటికి తీసుకెళ్లేవాళ్ళంట పోటీలకి. ఇట్లాంటి నాటకాలు అవి జరిగినప్పుడు వెయ్యమని ప్రోత్సహించేవాళ్ళట, అట్లాగే చూపించడానికి కూడా తీసుకెళ్లేవారట. వాళ్ళని కూడా అందులో భాగస్వాములను చేయటం, వాళ్ళు ఒకవేళ నెగ్గకపోయినా ఏదైనా పోటీల్లో గెలిచిన వాళ్ళని గమనించమని చెప్తూ ఉండేవారట. దానివల్ల వాళ్ళకు కూడా గెలుపు రుచి చూడాలన్న కాంక్ష పెరుగుతుంది అని. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని చూస్తున్నారు. తెలుగు వాడకం తగ్గిపోతుంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఉద్యోగ అవకాశాల మాట ఎట్లా ఉన్నా ఇంగ్లీషు అవసరానికి మించి వాడితే తెలుగు కనుమరుగవుతుందంటారు ఆయన. ఇక మూవీస్ పరంగా వచ్చే భాషలో మార్పులు అవి చూసుకుంటే గనక ఏవేవో సినిమాలు వస్తున్నాయి, కనీసం పేర్లన్న టైటిల్స్ అన్నా కూడాను తెలుగులో లేకుండా వస్తున్నాయి. ఏంట్రా బాబు, కనీసం తెలుగులో పేర్లన్నా ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికి సినిమాలో తెలుగు తగ్గడానికి మరో కారణం ఏంటంటే పరభాష నటులకి మన దగ్గర ఆదరణ బాగుంది, మన నటుల్ని ఇక్కడ దర్శకులు గుర్తించట్లేదు అనిపిస్తుంది అని అంటారు ఆయన. పరభాష నటుల ఉచ్చారణ కోసం తెలుగు సంభాషణల్లో కొంచెం ఇంగ్లీష్ పదాలను వాడక తప్పట్లేదు. అదే గనక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో సంభాషణలు కనుక రాయించి తెలుగు వాళ్ళతో చెప్పిస్తే బ్రహ్మాండంగా చెప్తారు. అచ్చ తెలుగు వాతావరణం కనిపించేలాగా సినిమా తీస్తే తప్పకుండా తెలుగు పరిస్థితి బాగుంటుంది. కాకపోతే ఆ విషయంలో ఆయనకి బాధ అనిపిస్తుందంట. సినిమాలకు సంబంధించి రకరకాల పనులు చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, వాళ్ళ కోసం మన వాళ్ళు ఆ భాషల్లో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే మన వాళ్ళు వేరే చోటికి పనిచేయడానికి వెళ్తే మన భాష మాట్లాడడానికి అక్కడ ఎవరు ప్రయత్నించరు. సో అందుకనే సెట్లో ఈయన ఎప్పుడు చెప్తూ ఉంటారంట, తెలుగు వాళ్ళము ఖచ్చితంగా మనం తెలుగులోనే మాట్లాడదాము, మనము తెలుగు భాషకి సంబంధించి ఎప్పుడు కూడాను దాని ఒక చిన్న చూపుగా చూడొద్దు అని. అయితే ఒక మనిషి ఎంత ప్యాషనేట్గా ఉంటే ఇట్లా తను, అంటే భాష నాటకము వీటన్నిటి మీద ఉన్న మక్కువ ఆయన వాళ్ళ ఇంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది. ఎన్ని క్యారెక్టర్స్ మీరు గమనిస్తే గనక ఏమో బే అనుకుంటూ ఆ చేసే కామెడీ అయినా, సీమ ఫ్యాక్షనిస్ట్లో అసలు ఒక రకమైన ఫెరోషియస్నెస్ చూపించిన, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని మాండలికాలు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో ఊర్లోనే తిరగడం, దాంట్లో అసలు ఏదైనా సరే చేయటమే, రంగస్థలం వల్లే ఈ యాక్టింగ్ అబ్బింది అంటారు ఆయన. వాళ్ళ కాలేజ్ రోజుల్లో స్టేజ్ మీద ఎవరైనా వేస్తే గనక నాటకం, ఆ సరేలే ఎప్పుడు దిగిపోతారా అన్నట్టు కొంతమంది అనుకునేవాళ్ళ. ఈయన స్టేజ్ ఎక్కితే మటుకు వన్స్ మోర్ అని అసలు బో మామూలుగా ఉండేది కాదుట. వీళ్ళ నాన్నగారు డిఎస్పీగా చేసినప్పుడు అక్కడే డ్రామా నల్గొండను ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశారట, డాక్టర్ రామారావు మెమోరియల్ ఆర్ట్స్ అకాడమీ డ్రామాలో నాటకాలు వేస్తూ అక్కడ. అయితే అక్కడ యూసఫ్ బాబు అని ఒక శిష్యుడు ఉండేవాట ఈయనకి. ఆయన ప్రజాపోరు అనే ఒక పత్రిక పెట్టారట ఫస్ట్ యానివర్సరీకి. అప్పుడు ఈ దాసరి నారాయణరావు గారు రావడం ఇవన్నీ కూడాను జరిగింది. అయితే అదే టైంలో సురేష్ ప్రొడక్షన్స్లో బ్రహ్మపుత్రుడు చిత్రం సబ్జెక్ట్ మీద చర్చలు జరుగుతూ ఉంటే ఒక నాటకాన్ని ప్రదర్శించారు, అది ఈయనే డైరెక్షన్ కూడా చేశారు. నాటకానికి ముందు మాట్లాడడం అంటే నల్గొండలో ఈ చిన్న కొండల మధ్య వీళ్ళే నటిస్తారులే అని మధ్యలో వెళ్ళిపోవద్దు, ఇక్కడున్న ప్రముఖులంతా మా నాటకాన్ని చూశారు, ఓన్లీ మీకోసమే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం, మీరు బిజీ అయితే ఫస్టే చెప్పండి, అంతేగాని నాటకం వేసినప్పుడు మధ్యలో మీరు లేచి వెళ్ళిపోతే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పారంట ఈయన. అని ఫిట్టింగ్ పెట్టేసరికి 45 నిమిషాల పాటు అక్కడే ఉండి దాసరి గారు నాటకాన్ని చూడటం, ఆ నాటకాన్ని నచ్చడం, స్టేజ్ మీదకి ఎక్కి ఆవేశంగాన ప్రసంగించడం. ఈ కొండల మధ్య ఒక వజ్రం ఉంది, ఆ వజ్రం ఉండాల్సింది ఇక్కడ కాదు మా మూవీ ఇండస్ట్రీలో అని అలా మెల్లిగా మూవీ అవకాశాలు అనేది స్టార్ట్ అయినాయి. ఇక జేపీ అనగానే మనకు ఆ రాయలసీమ మాండలికమే కరెక్ట్గా గుర్తొస్తుంది. సమరసింహారెడ్డి మూవీ అప్పుడు సంక్రాంతికి ఆ మూవీ రిలీజ్ అవ్వడం, అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. ప్రొడ్యూసర్ రిలేటివ్ ఒకతను ఫోన్ చేసి, అన్న మీ వల్ల మా సినిమా ఇంకో 50 రోజులు ఎక్కువ ఆడుతుంది అన్నారంట. అది ఈయనకి చాలా సంతోషం అనిపించింది. ఆయన ఆ మూవీని 125th రోజును చూశారట. ఇక మరి ఇప్పుడు వాళ్ళ నాన్నగారు గనక పోలీస్ అయితే ఆబ్వియస్లీ కొడుకు కూడా పోలీస్ వైపే వెళ్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా. అలా వాళ్ళ నాన్నగారు ఏంటి, కబడ్డీలో ఆల్ ఇండియా ఛాంపియన్, స్పోర్ట్స్ కోటాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈయనకేమో నాటకాలు తప్ప ఏం రావు, అంటే ఇండోర్ గేమ్స్ టైపు, అందుకే పెద్దంత పోలీస్ వైపు ఆసక్తి ఏం చూపించలేదుట. సో ఒక మనిషి అన్డయింగ్ ప్యాషన్తో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎంత పీక్స్కి వెళ్ళగలరు అనడానికి ఈయనే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన తమిళ్లో 6, కన్నడలో 6 సినిమాలు చేశారు. ఆ భాషలు పెద్దగా నేర్చుకోలే, కొంతకాలం చెన్నైలో ఉన్నారు, అలా కొంచెం తమిళ్లో టచ్ ఉన్నా కూడా పూర్తిగా అయితే రాదు. ఇప్పటికీ 300కి పైగా మూవీస్లో నటించారు. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే జయం మనదేరా మూవీకి బెస్ట్ విలన్గా అవార్డు వచ్చింది. నాటకాల్లో 5 నంది అవార్డ్స్ వచ్చినాయి. అలెగ్జాండర్ అనే నటన ఆయన ఒక్కరే 100 నిమిషాల పాటు వేసిన దానికి వన్ మ్యాన్ షో అని ఒక స్ఫూర్తితో తీసుకుని చేశారు. అనుపమ్ ఖేర్, షబనాజ్మీ లాంటి వాళ్ళు 40-50 మినిట్స్ చేశారట అప్పటికి. అలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి వచ్చింది అలెగ్జాండర్. బేసిక్గా అలెగ్జాండర్ అనగా అందరూ చరిత్రకు సంబంధించింది అనుకుంటారు, కానీ అది ఒక రిటైర్డ్ మేజర్ కథ. హెల్ప్ లైన్ అనే పేరు పెట్టి టెలిఫోన్ని దేశం అంతటికీ పరిచయం చేస్తాడు, దానికి వచ్చింది. ఆ తర్వాత సమర్సింహారెడ్డి తర్వాత మళ్ళీ డి సూపర్ హిట్ అయింది. శ్రీనువాట్లతో ఫస్ట్ నీకోసం చేసినప్పుడు, ఆనందం చేసినప్పుడు, అలా తక్కువ తక్కువ నిడివి ఉన్న పాత్రలు ఇస్తూ పోయినప్పుడు ఆనందంలో అంత రిమార్కబుల్, కొంచెం సేపే ఉన్న మంచి రిమార్కబుల్ క్యారెక్టర్ అయ్యేసరికి ఇంక ఇలాంటి పాత్రలు చెయ్యొద్దు అని అనుకుని నేను ఇంక చెయ్యను అని అన్నారట. అలాగే అందరివాడు మూవీని కూడా రిజెక్ట్ చేశారట శ్రీనువాట్ల సినిమాని, ఎందుకంటే చిన్న చిన్నవి వేయించి ఏంటి అసలు ఇది అని. మెయిన్ క్యారెక్టర్ చేయించిన తనతో చిన్న చిన్న పాత్రలకు ఎందుకు పరిమితం చేస్తున్నారనే బాధ ఉండేదిట. అలా ఓ రోజు డీలో క్యారెక్టర్ చెప్పి సవాల్ విసిరారట శ్రీనువాట్ల. దాంతో మంచి పేరు వచ్చింది డీలో. ఇక మరి అన్ని రాయలసీమ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే బోర్ కొట్టలేదా అంటే, అది తప్ప వేరేదేమీ రాదేమో అని ప్రేక్షకులు అనుకుంటారేమో అన్న భయం తనకు కూడా ఉండేదిట. అయితే రాయలసీమ మోడ్యులేషన్లో సీరియస్సే కాకుండా కామెడీ కూడా పండుతుందని చెప్పడమే ఆయన ఆలోచనట. తెలంగాణ యాసని కూడా బాగా స్టడీ చేసి, నెల్లూరు యాసగా బాగా పరిశీలించి, గోదావరి మాట్లాడి, అన్ని యాసల్లో చేసిన పాత్రలకు కూడా మంచి పేరు వచ్చేలాగా ఆయన ఆ మోడ్యులేషన్ అలా చెప్పేవారు. అండ్ అందరూ హీరోస్ తోటి కూడాను మంచి ర్యాపో ఉంది, ఎవరితోటి గొడవలు లాంటివి లేవు. బాలకృష్ణ అప్పటి నుంచి, సమర్సింహారెడ్డి అప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకోవడం. సెట్లో ఒకసారి జనం అందరూ ఉన్నారట, ఒక్కటే కుర్చీ ఉందిట, ఇంకో కుర్చీ లేదుట. షార్ట్ రెడీ అనగానే దగ్గరికి వెళ్ళి నిలబడ్డారట ఈయన. గబుక్కున ఆయన నిలబడి గురుగారు నమస్కారం అన్నారట, ఎందుకంటే నేను శివభక్తుడు అని ఆయనకు తెలుసు అంట. ఆయన చూడంగానే ఇప్పటికీ ఓం నమ శివాయ అంటారంట. అండ్ సమర్సింహారెడ్డిలో ఈయనకు అవార్డు రానందుకు ఆయన చాలా బాధపడ్డారట. నాకు రాకపోయినా బాధపడలేదు కానీ జేపీకి అవార్డు రానందుకు చాలా బాధగా ఉంది అని అప్పుడు ఆయన పుట్టినరోజునాడు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారట. సో చివరి సీన్ షూట్ చేస్తున్నప్పుడు సమర్సింహారెడ్డిలో ఆయన పార్ట్ అంతా అయిపోయినా కూడా సీన్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి చూసి వెళ్ళారంట. చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేసి మరి. అండ్ క్లైమాక్స్ విలన్కి అనుకూలంగా ఉండడాన్ని ఒక బాలయ్య తప్ప ఇంకెవరు ఒప్పుకోరు సాధారణంగా అని అంటారు ఈయన. అట్లా అంత ఇదిగా ఒక సాధారణంగా ఎవరు ఒప్పుకోరు అని. అండ్ ఆయన ఎంత ఇప్పుడు ప్రజెంట్ హీరోస్ తోటి, తర్వాత అంతకుముందు హీరోస్ తోటి ఇలా ఎంతో మందితో ఆయన చేసినా కూడా ఎవరితోటి ఆయనకు ఎటువంటి పొరపొచ్చారు లేకపోవడం నిజంగా అసలు సూపర్ గ్రేట్. అలాంటి ఒక వర్సటైల్ యాక్టర్, కామెడీ తర్వాత విలన్ నెగిటివ్ రోల్ ఇలా ఎన్ని చేసినా కూడా అన్నిట్లో మెప్పించినటువంటి ఆయన నిజంగా ఇవాళ మన మధ్య లేరు అంటే చాలా బాధగా ఉంది. బట్ స్టిల్ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, నిజంగా వి మిస్ యూ సార్. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.